ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्म तस्मै श्री गुरवे नमः। आनन्दैक रस प्रसार विलसन् मन्दस्मितास्यम् कृपापारीणम् निजभक्तमानस नवाम्भोजात भानुदयम् कालज्ञान विदग्रणिम् शिवकरम् काली समम् सद्गुरुम् ब्रह्मज्ञानमयम् नमामि हनुमत्काली प्रसादाह्वयम्। यदविद्याविलासेन भूतभौतिकसृष्टयः तम् नौमि परमात्मानम् सच्चिदानन्दविग्रहम्। खानिलज्ञधरित्र्यन्तम् स्रक्फणिवोद्गतम् यतः ध्वन्तस्थिते नमस्तस्मै हरये बुद्धिसाक्षिणे। प्रज्ञानाम् सुप्रतानैः स्थिरचलनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा पुनरपि धिषणोद्भासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरभृङ् मायया भोजयन्नो मायासङ्ख्यातुरीयम् परम् अमृतम् अजम् ब्रह्म तन्नतोऽस्मि। नारायणसमारम्भाम् परमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ओम् नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। शुद्धबुद्धमुक्तस्वरूपुरेण సర్వజ్ఞులు సర్వచైతన్య స్వరూపులైన సద్గురుదేవులు పాదపద్మలకు నమస్కరిస్తూ, కరుణామయి ఆనందమయి బ్రహ్మమయి అయిన మాతాజీ వారి చరణకమ్మలములకు ప్రణమిల్లుతూ, ఇటువంటి శుభావసరములు ఉపనిషదులైన జిజ్ఞాసులందరికీ ప్రణమిల్లుతూ, నిన్నటి రోజున శ్రీ గురుదేవులు మన చేత అధికారి ధ్యానము చేయటానికి అధికారి ఎవరు అనే విషయాన్ని గురించి కొద్దిగా ప్రస్తావన చేయటం జరిగింది. ఈ రోజున ఇంకొద్దిగా ముందుకు వెళ్ళటానికి స్వామివారి అనుగ్రహంతో మనం ప్రయత్నం చేద్దాం. ఏ విద్యకైనా, మనం నిన్న చాలా విపులంగా చెప్పుకున్నాం, ఏ విద్యకైనా ఒక అధికారి అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయితేనే గాని అని చెప్పుకున్నాం మనం. అలాగా ప్రతిదానికి ఒక అధికారి అయి ఉండాలి. ఆ అంటే క్వాలిఫికేషన్ టు ఎంటర్ ఇన్ టు ది హయ్యర్ ఎడ్యుకేషన్. ఈ చిన్న వాళ్ళని తీసుకెళ్లి పిహెచ్డి క్లాసులో కూర్చోబెడితే ఏం చదువుతా అండి వాడు? ఏం చదవలేడు, బికాజ్ హీ హాజ్ నో క్వాలిఫికేషన్. దానికి కావలసిన ఏదైతే మనం చేయవలసి ఉంటుందో అది మనం సంపాదించినప్పుడే దాని యొక్క విషయాన్ని మనం ఇంకా వివరంగా విచారణ చేయగలుగుతాం. అందులో అధికారి అవటానికి ముందు మనం ధ్యానంలో కూర్చోవాలి అని వచ్చిందండి. సద్గురువులకు అనుగ్రహం కూడా ఉంది, కానీ మనం ఏం చేయాలి? దానికి అధికారిత్వానికి నాలుగు అంశాలు చెప్పారు. అవి బాగా డెవలప్ చేసుకోవాలి. ఇంకొద్దిగా ప్రాథమికంగా ఆలోచిద్దాం. ఇప్పుడు ఒలింపిక్స్ అనే ఒక గేమ్ స్పోర్ట్స్ ఉంటుందండి. ఒలింపిక్స్ లో వారు అందరూ 100 మీటర్స్, 200 మీటర్స్, 1000 మీటర్స్ ఇలాగ పరుగులు పందాలు. పరుగులు పందాలు అంటే మొత్తం అసలు అన్ని దేశాల్లోనూ ఫస్ట్ రావాలి, గోల్డ్ మెడల్ సంపాదించాలి. అంటే వాళ్ళు ప్రతి దేశం వాళ్ళు కట్టాలు పడతారు. చాలా మంది దేశాలు ఇప్పుడు మనకి ఏమిటంటే ఎక్కడ హయ్యర్ ఆల్టిట్యూడ్ లో తీసుకొని అక్కడ సాధన చేస్తారు వాళ్ళు. అయ్యా మీరు ఒలింపిక్స్ లో పాల్గొనాలి, అక్కడ పరిగెత్తాలి, మన హయ్యర్ ఆల్టిట్యూడ్ అక్కడ పరిగెత్తడానికి ఇక్కడ పరిగెత్తడానికి ఏమిటి? వై షుడ్ ఐ గో టు ది హయ్యర్ ఆల్టిట్యూడ్? అంటే అది మనకి అంత ఇదిగా అసమంజసంగా పడుతుంది. అలా కావాలి ఎందుకని చెప్పారు అది, అక్కడ ఆక్సిజన్ లెవెల్ అంత హై ఆల్టిట్యూడ్స్ లో ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉంటాయి. అంత ఆక్సిజన్ లెవెల్ తక్కువగా ఉండే తోట నువ్వు ఎంత సాధన చేసి ఎంత పరిగెత్తగలవు. అప్పుడు ప్లేన్స్ వచ్చినప్పుడు, అంటే ప్లేన్స్ అంటే మన లాంటి దేశ ప్లేన్స్ అంటే ఉన్నతమైన స్థలం కాదు. ప్లేన్స్ వెళ్ళినప్పుడు వాడు చాలా సునాయాసంగా పరిగెత్తాడు, అందరికన్నా ఫస్ట్ ఇచ్చాడు. మరి అది మనకు కావాల్సింది ఏంటి? మన గోల్డ్ మెడల్. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేయాలి? అదేంటి అది అక్కడ మమ్మల్ని తీసుకెళ్తున్నారు, అక్కడ పరిగెత్తిస్తున్నారు ఏమిటి అంటే అలాగే ఉంటుంది. కాబట్టి అది మనకి సాధన ధ్యానం యొక్క మన యొక్క పరాకాష్ఠ ఏదైతే సమాధి స్థితి, ఆ స్థితిని పొందాలంటే ఇదేమిటండి, ఏంటో ఏదో అసలు నీకు అసలు యోగ్యత ఉందా లేదా, నువ్వు యోగ్యుడు కాదా లేదా, నీకు అధికారత్వం ఉందా లేదా అని మనం మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే హైయర్ ఆల్టిట్యూడ్ లో అది ఎలా చేయించారు. అలాగే మనం ఆ నాలుగు సాధన కరణములు మన దగ్గర ఉంటే మనం సునాయాసంగా ఈ సమాధి స్థితిని పొందుతాం. మనం ఏదైతే మనం కావాలి, మన ప్రయోజనం ఏమిటి, ధ్యానం ఎందుకు చేస్తున్నాం మన అందరం, ప్రయోజనం ఏమిటి అని మనం ఆలోచిస్తే సమాధి. ఓకే, మరి దాని విషయం మళ్ళీ సద్గురుదేవులే మనకి అన్ని వివరంగా చక్కగా చెప్తారు. సవికల్ప సమాధి అంటే ఏమిటి, నిర్వికల్ప సమాధి అంటే ఏమిటి, ఈ విషయాలన్నీ దాన్ని వదిలేద్దాం. మనం మనకి ఏదో ఒక ఆనందం ఉంది, సమాధికి కూడా వదిలేద్దాం. ఏదో ఒక ఆనందం ఉంది, దాన్ని మనందరం పొందాలి అని మన ఉద్దేశం, రైట్? అంతే కదండి. ఇంతమంది ఈ అందువల్లనే ఈ పరికరములు లేకపోతే నువ్వు సాధన నువ్వు ఏమైతే ఆశించి వచ్చావో ఆ సమాధి స్థితిని నువ్వు పొందలేవన్నారు. కాబట్టి అలా అలాగే ఒలింపిక్స్ లో వెళ్తున్నప్పుడు బెలూన్స్ పట్టి నిన్ను పరిగెత్తమంటారు. అవి బెలూన్స్ వెనక లాగేస్తూ ఉంటాయి, నువ్వు పరిగెత్తుతూ ఉండాలి. ఎక్కడ పరిగెత్తినా అక్కడే ఉంటావు. బెలూన్ ఓపెన్ అయ్యి వెనకాల నీ వెనకాలే ఉంటుంది, నిన్ను పట్టుకుని ఉంటుంది, నిన్ను ముందుకెళ్ళిన. దానివల్ల నీకు శక్తి అభివృద్ధి అవుతుంది. శక్తి ద్విగుణము త్రిగుణము చతుర్గుణము అయిపోతాయి. అది లేనప్పుడు నువ్వు పరిగెత్తడానికి వాయించేస్తాడు. ఎంతో ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు అందరికన్నా, వరల్డ్ లో అందరికన్నా అండి. ఇది ఈ రోజు ఈ ఊరు ఆగుతుంది వచ్చిన వరల్డ్ ఒలింపిక్స్ ఇందుకు వచ్చిన వరల్డ్ అన్ని దేశాలు పాల్గొంటాయి. అలా చేసిన వాడు మరి అలా ఎందుకండి, ఏదో పరిగెత్తదు కదా, దానికి దీనికి ఏం సంబంధం అంటే నీ యొక్క శక్తిని ఇంకా ఏదైతే కావాలో ఆ విధంగా నడిపిస్తుంది. అటువంటిది ఇది యోగ్యత అధికారిగా ఉండదు. అందులో నాలుగు మనం చెప్పుకున్న అందరికి మనకు తెలిసిందే అండి. మాధవి వారు అనేక సార్లు దీన్ని ఉట్టంకించడం జరిగింది, పలకటం జరిగింది, ఉద్బోధ చేయడం జరిగింది. అందరికి తెలుసు, చాలా మందికి పూర్వీకులు ఉన్నప్పుడు చాలా నా చిన్న వయసులో చార్మట ఎవరు మొట్టమొదటగా వచ్చినప్పుడు నాకు అసలు తెలియనే తెలీదు. అందరూ టగటగా చెప్పేశారు. మన పాండు గారి ఇంట్లో మన అక్కడ గురు పూజ జరిగేది అప్పుడు. ప్రాబబ్లీ ఇట్ వాస్ 1978 సంథింగ్ లైక్ దట్, 1969-68 లైక్ దట్. కాబట్టి అటువంటి అప్పటి నుంచి మనం వింటూనే ఉన్నామండి, అంతకాలం నుంచి మనం వింటూనే ఉన్నాం. ఇక్కడ తెలియని వాళ్ళు ఎవరు లేరండి, ఐ డోంట్ థింక్. కొత్తగా ఎవరైనా వస్తే వాళ్ళకి ఏదైనా తెలుసునేమో. ఇది సాధన చతుష్ట సంపద అని సంపద అనేవారు బాబు మన అది అది అటువంటి సంపద మనకు కావాలి. ఆ సంపద ఉన్నప్పుడే మనం ధ్యానం యొక్క గోల్ ఏదైతే ఉందో దాన్ని మనం పొందగలం. దాన్ని ఏమంటారు, నిత్యానిత్య వస్తువు వేగం. ఎవరు తెలియదు ఎవరికండి, ఎవరికి తెలియదు నిత్యానిత్య వస్తువు వేగం? అందరికీ టగటగా చెప్పేస్తారు. ఎవరిని అడిగినా లాస్ట్ గా కూర్చున్న వాళ్ళని అడిగినా చెప్పేస్తారు నిత్యానిత్య వస్తువు వేగం. బట్ దట్ ఈస్ నాట్ సఫిషియంట్. అది కొన్ని పాఠం అప్పచెప్పడం కాదు మనకి, దానిని మనం జ్ఞానంలో అనుభవించాలి. అనుభవించినప్పుడే జ్ఞానం యొక్క స్థితి ఏకతానత అనే స్థితి అప్పుడే కలుగుతుంది మనకి. ఎప్పుడు నీకు నాకు అన్యముగా ఉన్నాయి, ప్రతిది వేరే వేరేగా ఉంది అన్నప్పుడు అటువంటి సమాధి స్థితి మనకి ఎప్పటికీ దొరకదు. కాబట్టి అటువంటి దాన్ని మనం అభ్యసిస్తున్నావా, ప్రాక్టీస్ చేస్తున్నావా, మన దైనందిక జీవితంలో మనం ఏది నిత్యము ఏది అనిత్యము అనే దానిని మనం బ్యారేజ్ చేసుకుంటున్నావా, విచారణ చేస్తున్నావా? అది చాలా ముఖ్యం, అది చేయాలి మనం. రెండవది ఏమిటి, ఇహాముత్త పదహోర విరాగము. ఇది అందరికీ తెలిసింది. ఇప్పుడు కొద్దిగా ఇహాపుత్ర ఫలభోగ విరాగం, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నా ఈ యొక్క యోగ్యత లేకుండా మనం ధ్యానంలో సమాధి స్థితిని ఎప్పటికీ పొందను. ధ్యాన సమాధి స్థితి వరకు కాదు, భావ సమాధి కూడా మనకి కుదరదు అంతవరకు. కాబట్టి అది ఏమిటది? రెండవది, మొట్టమొదటి నిత్యానిత్య వస్తువు యొక్క, రెండవది ఇహాపుత్ర ఫలభోగ విరాగం అంటే ఏమిటి తెలిసింది. మళ్ళీ కొద్దిగా మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది, మరుపు వస్తుంది. మరుపు మానవ సహజం, ఫర్గెటింగ్ ఈజ్ వెరీ హ్యూమన్ నేచర్. సో అది మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాం. ఇహా అంటే ఇక్కడ అంటే ఈ లోకములు, అముత్ర అంటే పరలోకము, ఈ లోకము కానిది. పద్నాలుగు భువన భాండములు అని చెప్తూ ఉంటారు కదండి మాట్లాడేవారు, వారి లెక్కలు కూడా చేస్తారు, తగట 14 నోటికి వచ్చి చెప్పేస్తారు. అది మనకి అంత రాదు అది. అంటే ఇప్పుడు చిన్నప్పుడు చెప్పేవారండి, ఇప్పుడు పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదా, అది కూడా కొద్దిగా మరుపులు కొద్దిగా మరుగా అయి ఉంటుంది, అది పెద్ద విషయం కాదు, వారు చెప్పారు. ఓకే, అది ఇట్స్ నాట్ ఇంపార్టెంట్. మనకి ఇహ అంటే ఇక్కడ, అముత్ర ఫలభోగ విరాగం. భోగ విరాగం, భోగం అంటే ఏమిటి? ఎంజాయ్మెంట్. ఎంజాయ్మెంట్ అంటే ఏమిటండి? మనం చాలా చిన్న చిన్నగా ఆలోచిద్దాం, బికాజ్ ఎవ్రీబడి విల్ గెట్ దిస్ క్వశ్చన్. ఎంజాయ్మెంట్ ఏమిటండి, భోగం అంటే ఏమిటి అంటే ఏ నీ ఈ జ్ఞానేంద్రియములతోటి ఏమేమైతే నువ్వు ఆనందంగా ఉంది, బాగుంది, నేను ఎంజాయ్ చేస్తున్నాను అనేది అనేది ఏదో ఉంటుందో అది భోగం. ఇది మన ఈ కంటితో ఏమిటండి భోగం, భోగాలాపన ఏమిటి? మన భోగం చక్కటి దృశ్యాన్ని చూస్తే దాని చాలా ఆనందంగా ఉందండి అంటాం. దాని మనకు కావలసిన వాళ్ళు చూస్తే ఆయన వచ్చేదేవా అని చూస్తాం. కాబట్టి ఇలాగ ఆనందం, అలాగే శ్రవణానందం. 3D మ్యూజిక్ వింటున్నాం, ఎంత చక్కగా ఉందండి, అబ్బో ఎలా ఎంత శ్రవణంగా ఆలాపించారండి అని. అలాగే ఈ తోగానందం, గంధ వనిత మైథున సుఖం ఏవైతే ఉన్నదో అది ఇది ఆనందం, బ్రహ్మానందం, ఆనందంగా ఉందండి. కానీ ఇలాగా అలాగే ఏదైనా నాకు పాయసం పెట్టారండి, పాయసం పెట్టినప్పుడు స్రక్ స్రక్ అంటే ఆ మాల, మల్లెల మాల అంటే అందరికి అర్థం కాలేదు. మళ్ళీ ఒకసారి మన భాషలో చెప్పుకున్నాం. చందనం అంటే మొత్తం అంతా వనిత చక్కటి మల్లెల మాల పెట్టుకుందండి, ఒళ్ళంతా గంధం రాసిందండి, నీకు కూడా గంధం రాసేస్తుందండి. వనిత మైథున సుఖం అంటే ఇది రెండు ఎక్కడ దాపరికి లేకుండా అది అటువంటి సుఖాన్ని అది స్పర్శ, అది భోగం. అది ఇహమైనప్పటికీ పరమైనప్పటికీ కూడా, ఇహ అమూత్రమైనప్పటికీ కూడా అటువంటి భోగం నాకేమిది, అటువంటి తత్ వైరాగ్యం యా దక్షిణ శ్రవణాది దేహాది బ్రహ్మ పర్యంతే అనిత్యే భోగ్య వస్తువుని అని చెప్పారన్నమాట. అనిత్యమైన భోగ్య వస్తువులు ఎందు ఎక్కడున్నాయి ఆ భోగ్య వస్తువులు, ఆనందించే వస్తువులు ఎక్కడున్నాయి అంటే దేహ బ్రహ్మ, దేహం దగ్గర నుంచి బ్రహ్మ వరకు ఏవైతే ఉన్నా అన్ని ఆ భోగ్య వస్తువులు ఏవైతే అనుకుంటున్నావు వాటి ఎందు విరక్త్య అంటే విరక్తి చెందటం. అంటే అది ఇంకా ఐ హ్యాడ్ ఎనఫ్ ఆఫ్ భోగం, నో ఐ డోంట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ భోగం అని విరక్తి చెందడం ఏమైతే ఉందో అది చాలా ముఖ్యం. అన్లెస్ వీ హ్యావ్ దట్ వీ కెన్ నెవర్ అచీవ్ ధ్యాన సమాధి. కాబట్టి అటువంటిది ఇది. తర్వాత సమాధి సత్య సంపద, సమాధి సత్వ సంపద అనే అనేక సార్లు ఉన్నామండి, విన్నవాళ్ళు ఎవరు? ఇది శమము అంటే అంతరింద్రియ నిగ్రహము. అంతరింద్రియం అంటే ఏమిటి? మనస్సు. మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారము, అది మనస్సును నాలుగు విధాలుగా చెప్పారు, కానీ మెయిన్ గా అంతరింద్రియము. విరచ్య విషయవ్రాత దోష దృష్ట్యా బుహుర్ముహు స్వలక్ష్యేటి యథావస్థ శమ ఉచ్యతే అన్నారు. బుహుర్ముహు అని చెప్పారండి శంకర భగవత్పాదాచార్యుల వారు. మళ్ళీ 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 విరజ్య విషయవ్రాత వ్రాతలు అన్నారండి. మనం ఇది అత్తగారు ఉంటుంది, కాలే కాలే అత్తగారితో వాతలు వేయించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే ఈ విషయాలు మనకి వాతలేస్తున్నాయి, దేహాన్నంతా వాతలేసేస్తున్నాయి. మూడు స్వలక్ష్యేనియతావస్థ, నా లక్ష్యం ఏమిటి? సమాధి స్థితి. నా లక్ష్యం ఏమిటి? ధ్యానం చేసుకోమన్నారు నా గురుదేవులు. ఆ దాని ఎందు ఉంచడం ఏమైతే ఉన్నదో, మన మనస్సును అక్కడ ఉంచడం ఏమైతే ఉందో అది శమము. అంటే అంతర్ మనస్సును నిగ్రహించడం, అన్ని రోగ విషయముల మీదకి వెళ్లకుండా మనస్సుని నిజమైన స్థితి అది, అది అక్కడ ఉంచడం, నియమించడం ఏమైతే ఉన్నదో దాన్ని శమము అన్నారండి. దమము, దమము అంటే ఏమిటి? బాహ్యేంద్రియ నిగ్రహము. విషయేభ్య పరావర్త్య తాపనం తత్వగోళకే దమ ఉచ్యతే అంటే విషయముల నుంచి పరావర్తన చేయాలి. కాదు ఇప్పుడు బయట అన్ని విషయములన్నీ బయటకు ఉన్నాయి, ఇహలోకంలో ఉన్నాయి, అమూత్ర లోకంలో ఉన్నాయి, వాటి అన్నిటినీ పరావర్త్య అంటే ఇంటర్నల్ గా చేసుకుని దాని అభిముఖం అది అది బయటకు ఉన్నాయి, దాని లోపలికి తెచ్చుకుని ఏది ఈ బాహ్యేంద్రియములు. బాహ్యేంద్రియములు మనం కొద్దిగా విచారించాలండి. బాహ్యేంద్రియములు అంటే ఏంటి? తెలుసుకునేవి విషయాలు అనేక సార్లు చెప్పారు కూడా మాతాజీ వారు. దశ ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, బాహ్యేంద్రియములు, దశేంద్రియములు. అందులో ఈ శ్రోత్ర అక్ష రసన గ్రంథము, ఇది ఏంటిది? ఈ శ్రోత్రము, దీనిని నియంత్రించటం, అలాగే త్వగింద్రియాన్ని నియంత్రించటం. ఏదైతే మైథున సుఖం అనే ఉదాహరణ చెప్పారు, అటువంటి సుఖాలు కూడా ఏవి నాకు లేకుండా. తర్వాత ఈ రసన ఉంటే అరే నాకు పాయసం ఉంటే బాగుంటుంది అని అనుకోవడం, చక్కటి పాయసం ఉంటే బాగుంటుంది అనుకోవడం, చక్కని గంధం. ఒకరు ఆయన ఫ్రాన్స్ నుంచి వస్తున్నాయంట, నాకు చక్కని స్ప్రే, చక్కటి సెంట్ అనేది తీసుకొస్తే ఎంత బాగుంటుంది అని అనుకోవటం, ఏదైతే ఉండదో అది. కాబట్టి ఈ చక్షువులతో చూసే ఏది ఏదైతే భోగం అయితే ఉన్నదో దానిని లేకుండా చేసుకోవటం, దానిని నియంత్రించటం, నియంత్రణ చేయటం అంటే దానిని కంట్రోల్లో ఉంచటం, ఏదైతే ఉన్నదో అది. కాబట్టి ఇక్కడ చిన్న ఇంకొక కొద్ది వివరణ చేశారు వివరణకారులు సురేశ్వరాచార్యులు వారు. భాష్యం శంకర భగవత్పాదాచార్యులు భాష్యం రచించి సురేశ్వరాచార్యులు వారు ఆ భాష్యానికి మళ్ళీ వివరణ చేశారు. ఇంకా సింపుల్ గా, ఇంకా సింపుల్ గా చెప్పడం ఒక హయ్యర్ టు లోవర్, లోవర్ లోవర్ హయ్యర్, పిహెచ్డి నుంచి కాలేజ్ స్టూడెంట్, కాలేజ్ స్కూల్ నుంచి ఇంటర్ గార్డెన్స్, ఇలా రాయటం టిప్పణీలు, టిప్పణీలు అని వస్తాయి. ఇది భాష్యము, దానికి వివరణ, దానికి తర్వాత టిప్పణి, తర్వాత ఉప టిప్పణి, ఇలా అని ఏం లేదు. దానికి మనం ఇప్పుడు ఎలా గురు మహారాజ్ గారు మనకి ఎంత చక్కగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఎంతో దుష్కరమైన విషయాల్ని ఎంత సులభంగా మనకు అర్థం చేయడానికి చెప్తున్నారు, అది అర్థమయ్యే భాషలో చెప్తున్నారు, అర్థమయ్యే రీతిగా చెప్తున్నారు. దాన్ని అది వివరణాకారు రాశారన్నమాట. ఏమిటిది ఈ ఈ ఇంద్రియములు, ఈ బాహ్యేంద్రియములన్నీ ఈ చక్షు విషయాగతమై ప్రయాణించి విషయముల దగ్గరికి వెళ్ళాలి. చక్షు బయట నుంచి చూస్తుంది, కానీ ప్రతిమ నాలుగు ఇంద్రియములు ఆ విషయములు వాటి మీద వచ్చిపడాలి. పాయసం అక్కడ ఉంటే నేను ఆనందిస్తాను, నా కళ్ళతో నేను ఆనందించాను అన్నట్టు ఆ చక్కటి దృశ్యాన్ని చూసి అంత ఎంత ఆనందంగా ఉన్నది, అలాగే పాయసం గ్లాస్ చూసి నేను ఆనందించాను ఆనందించాను అంటే కాదు. అక్కడ విషయం నా రసనేంద్రియములు, ఇంద్రియం మీదకి రావాలి. అలాగే 3D మ్యూజిక్ నేను వింటున్నాను వింటున్నాను అంటే ఆ వినికిడి ఇక్కడికి వచ్చి పలితే కానీ జరగదు. ఈ ఇంద్రియం అక్కడికి వెళ్ళి ఏమి చూడదు. అలాగే తొగింద్రియం కూడా అక్కడ ఉన్న వాడిని అంటించుకుని స్పర్శ జ్ఞానం పొందలేదు. అది వచ్చి మన మీద పడితేనే కాని. సురేశ్వరాచార్యులు వారు ఈ చిన్న విషయాలు మనం ఎప్పుడైనా ఆలోచించామండి? ఆలోచించలేదు. కాబట్టి అటువంటిది అలాగా ఏదైనా రసనేంద్రియం, ఆ పాయసం అక్కడ ఆ పాత్ర ఉందండి, చక్కటి పాత్ర, అది బంగారం పాత్ర కూడా, అయినా కూడా ఏమైనా ఉపయోగం ఉందా మనకి? ఆ పాయసం వచ్చి మన రసనేంద్రియం మీద పడే వరకు మనకి అర్థం లేదు. కాబట్టి ఈ చక్షు విషయం వేరు. ఈ చక్షు ఆ విషయం దేశమునికి వెళ్ళి ఆ విషయాన్ని ఆనందిస్తుంది. ప్రతిమా ఇంద్రియములకు అటువంటి శక్తి లేనే లేదు అని చెప్తున్నారు. కాబట్టి అది దమము అంటే ఏమిటి? ఆ బాహ్యేంద్రియ నిగ్రహము. చిన్నగా విచారణ చేసాం, దాన్ని మనం ప్రాక్టీస్ లో పెట్టాలి. ఎలాగైతే రన్నింగ్ లో ఎలా ఎన్ని అవరోధాలు పెట్టుకుని మనం మంచిగా రావడానికి ప్రయత్నం చేస్తున్నాం, అనేక మన దైనందిక ప్రతిరోజు జీవితంలో ఇవన్నీ మనకు వస్తున్నాయి. బట్ విల్ నెవర్ థింక్ అబౌట్ ఇట్. విచారణ చేయనే చేయము. ఏదో జరిగిపోతాం, యాదృచ్ఛికంగా జరిగిపోతాం. వస్తుంది తింటున్నాను, వింటున్నాను, ఏదో చక్కని మ్యూజిక్ వస్తుంది వింటున్నాను, యూట్యూబ్ లో చక్కగా కనిపిస్తున్నాయి చూస్తున్నాను అంతే. బట్ వీఆర్ నాట్ యూనో, అది ఆ దమము ఉందా, నేను దమము అనే నిగ్రహాన్ని నేను పొందానా అనే ప్రసక్తే లేదు. ఆ ప్రసక్తి లేనప్పుడు నీకు ధ్యాన శిబిరంలో కూర్చోడానికి అర్హత లేదు. సోమవారం కల్పించారు మనకి, రెండు రా కూర్చోండి రా, ఎప్పుడు గోపడు ఏదో ఒకటి తెలుసుకుందాం. నెమ్మదిగా ఇప్పుడు కొన్ని విషయాలు మనకి చెప్తున్నారు కదా వారు, ఇలా చేయాలి ఇలా చేయాలని. అసలు లేకపోతే అసలు అది మనకి తెలియనే తెలియదు. బాహ్యానాలంబన వృత్తి రేటోపరతి ఉత్తమ, ఉత్తమమైన ఉపరతి అని చెప్పారండి. అది చాలా ముఖ్యం. మళ్ళీ ఒకసారి నిత్యానిత్య వస్తు వివేకము ఇహామంత ఫలబోధ విరామము శమాధి సర్గ సంపద. సమాధిలో శమము అంటే అంతరింద్రియ, మళ్ళీ మర్చిపోకూడదు మనం. కాఫీ, బెడ్ కాఫీ అనేవారు స్వామి, బెడ్ కాఫీ తాగడం మర్చిపోవచ్చు కానీ వీటిని మర్చిపోకూడదు. ఇలాగే అనేవారనే అంటుంటూ ఉండేవారు. మీరు ఎప్పుడైనా రికార్డ్స్ వింటుంటే సోమవారు అలాగే ఎక్స్ప్రెషన్. కాబట్టి అటువంటిది ఏది శమము అని నేర్చుకుని మర్చిపోకూడదు. మనం ఉండి బాగా చేసుకుని అయిపోయిందిలే వెళ్ళిపోదాం అని కాదు. ఈ సంవత్సరం ఏడు వారం అయిపోయింది, శిబిరం అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదాం అని అనుకోవటం కాదు. ఇది అన్లెస్ వీఆర్ క్వాలిఫైడ్ వీ కెన్ నెవర్ అచీవ్ ధ్యాన సమాధి. మనం ఏమైతే కావాలనుకున్నామో దానిని మనం ఎప్పటికీ పొందలేము. చాలా మంది అటువంటి పెద్దలందరూ ఉన్నారు, గురుబుద్ధులు ఉన్నారు, వాళ్ళకి నేను నాలాంటి వాడు ఎవరో మందమతులు ఉన్నారు వాళ్ళకి చెప్పుకోవడం జరుగుతుంది అంతే. అంటే మళ్ళీ ఒకసారి మననం చేసుకోవటం, మళ్ళీ జ్ఞాపకం తెచ్చుకోవటం జరుగుతూ ఉన్నది. కాబట్టి అటువంటి శమము దమము ఉపరతి కూడేది. ఉపరతి చాలా ముఖ్యమైనదండి. ఉపరతి అంటే ఉపరమణము, అంటే టు డిటాచ్ ఫ్రమ్ ఆల్ దిస్. మనం ఇప్పుడు ఇంతవరకు ఏమైతే బాహ్యానాలంబనం వృత్తి, అది ఉత్తమమైన ఉపరతి అన్నారండి. వృత్తి అంటే ఏమిటి? మనం కొద్దిగా వృత్తి అని మాట్లాడేవారు అనే కాదు చెప్తారు, బ్రహ్మ వృత్తి అంటారు, ఓకే, మనోవృత్తులు అంటారు. కాబట్టి ఇది వృత్తి అంటే ఏమిటి మనం తెలుసుకోవాలి. తెలియకపోతే అది ఏమిటో ఏమిటో ఉపరతి, బాహ్యం అనాలంబనం ఉపరతి అన్నారండి. ఏమిటి తెలియదు మనకి. వృత్తి అంటే ఏమిటి? వృత్తి అంటే ఈ వేదాంతములో ఒక అర్థము, ద్వైతులకి ఇంకొక అర్థం చెప్పబడింది, నైయాయికులు ఇంకో విధంగా చెప్పుకుంటారు. మనం మనకు కావాల్సింది ఈ అద్వైత వేదాంత పరిభాష. వేదాంత పరిభాషలో ఏమని చెప్పారు, ధర్మరాజు అధ్వర్యంద్రుడు అనే మహర్షి దీనికి ఒక డెఫినేషన్ ఇచ్చారు. వృత్తి అంటే సంస్కృతంలో చెప్తాను ముందు, తర్వాత మనం వివరించుకుందాం. చాలా వివరణ చేస్తాను కానీ ఇది అర్థం కాదు. తలాగోదకం చిత్రాన్ నిర్గత్య కుల్యాత్మన కేదారాన్ ప్రాప్య సా ఆకారం పరిణమ దే సా పరిణామో వృత్తి నిత్యతే
అనేది. ఆ పరిణమించడం ఏమైతే ఉన్నదో అది వృత్తి అన్నారండి. విల్ కమ్ బ్యాక్ అగైన్. ఏమిటది, ఇది చాలా ముఖ్యం, దీన్ని మనం నియంత్రణ చేయాలి, వృత్తిని నియంత్రణ చేయాలి. అనాలంబనం అంటే ఏమిటో కూడా మనం మళ్ళీ చెప్పుకుందాం, మన భాషలో చెప్పుకుందాం. వృత్తి అంటే ఏమిటి, తడాగోదకం అంటే చెరువులో ఉన్న నీరు, తెలుగులో చెప్పుకుందాం, చెరువులో ఉన్న నీరు చిన్న రంధ్రముల ద్వారా నెమ్మదిగా బయటకు వచ్చి తర్వాత ఛానల్స్ ద్వారా చిన్న చిన్న దారుల ద్వారా అది మన పొలంలోకి వెళ్తుంది. అక్కడ మళ్ళీ పొలం చేసుకునే వాళ్ళకి తెలుస్తుందండి, వ్యవసాయం చేసేవాళ్ళు, నా ఎత్తి మీద ఉంది నాకు సరిగ్గా రావట్లేదు, నాకు పొలంలో ఉంది నాకు ఎక్కువ వచ్చేస్తాను, పొలంలోని వాడికి ముందొచ్చేస్తుంది నీరు, ఎత్తి మీద ఉన్న వాడికి అందరూ అయితేనే కానీ ఎత్తి అది. దీస్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్. ఛానల్స్ అంటారు, చిన్న చిన్న ఛానల్స్ అంటే మెయిన్ సోర్స్ ఆఫ్ వాటర్ నుంచి చిన్న రంధ్రముల ద్వారా అది కుళ్ళియాత్మన అంటే కెనాల్స్ ద్వారా అది మన పొలం చేరి ఆ నీరు ఎలా అవుతుంది, చతుష్కోణాధాకారం నీరు అంతవరకు నిరూపమై ఉన్నది ఆ నాలుగు కోణముల ఆకారాన్ని పొందుతుంది. సా పరిణామో ఇదివరకు పరిమాణం లేనిది, లేకపోతే మనం ఆ సరస్సులో వృత్తాకారంలో ఉందనుకున్నాం, కానీ ఎక్కడికి వెళ్తే ఆ చివరిలో పొలముకుల్లోకి వెళ్ళిన తర్వాత ఆ నాలుగు కోణములతో కలిగిన ఆకారాన్ని నీరు పొందుతుంది. ఇది చాలా ముఖ్యం, ఎందుకంటే నెక్స్ట్ స్టెప్ వెళ్ళి అండర్స్టాండింగ్ చేసుకున్నప్పుడు ఇంకా కష్టమైపోతుంది తీసుకోవటం. కాబట్టి అది ఇప్పుడు వృత్తి అంటే తెలిసిపోయింది కదండి, ఆ పరిణామమే వృత్తి. ఆ పరిణామం ఏమిటో మళ్ళీ తర్వాత ఆలోచిస్తాం, ఇంతవరకు వచ్చింది కదా చిన్న చిన్న అది. అలాగే ఇప్పుడు మనం ఈ మన విషయానికి వద్దాం. చిన్న రంధ్రముల ద్వారా ఈ చిన్న చక్షువు రంధ్రముల ద్వారా బయటికి ప్రసరించి మనస్సు బయటికి ప్రసరించి వెళ్ళి ఆ ఎదురుకుండా ఘటము ఉన్నది, ఘటాదేశము వెళ్ళి ఘటాదేశం ప్రాప్స్య ఘటాకారం ప్రాప్తి ఘటాదేశం వెళ్ళి ఆ దేశము వెళ్ళి ఆకారాన్ని పొందుతుంది, అది వృత్తి అన్నారు. సో మనం చేసే వ్యవహారం అంతా ఇదేనండి. కాబట్టి ఇంకొక చిన్న వ్యవహారం అక్కడ మళ్ళీ ఇంకా వివరంగా చెప్పారు, నేను నాకు అక్కడ ఘటము లేదు, నాకు అక్కడ భాస్కర్ రాజు గారు లేరు అనే నేను ఇటు చూస్తున్నానండి, వారు నాకు కనిపించట్లేదు. సో నాకేమి నా జ్ఞానం ఏమిటి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను భాస్కర్ రాజు గారు లేరు, ఎందువల్ల నాకు లేరు అనే జ్ఞానం కలిగింది, బికాస్ నేను వారి యొక్క అవిద్యలో ఉన్నాను, వారి యొక్క అవిద్యలో ఉన్నారు. దాన్నే సురేశ్వరాచార్యులు వారు ఏం చెప్పారంటే, అవిద్య భాస్కర్ రాజు అనే అవిద్య దుప్పటి మూసివేయబడి ఉన్నది వారి మీద, నా యొక్క ఆ దుప్పటి మూసిపోయబడి ఉన్నది, నాకు ఘటము అక్కడ ఉన్నది అని తెలీదు, ఘటము అక్కడ ఉన్నది అని నాకు ఎందుకు తెలియట్లేదు, ఎందుకు ఉన్నది, నాకు ఘటము యొక్క అవిద్యే ఉన్నది, విద్య లేదు అది. దానిని చాలా చాలా ఇంపార్టెంట్ ఇది, ఇంపార్టెంట్ అది. ఇప్పుడు ఇలా ప్రవహించడం వలన ఈ చైతన్యము మనసు యొక్క మనసులో ఉన్న చిజ్జడము చైతన్యము ఏమైతే ఉన్నదో అది కుల్యాత్మన వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఘటమును ప్రకాశింపజేసి ఘటం అవిద్య అనే ముసుగుని తీసివేసి విద్య అనే ముసుగుని మళ్ళీ వేస్తుంది దాని మీద. దాని వలన నీకు తెలుసుకోండి అని చెప్తున్నారు సురేశ్వరాచార్యులు వారు. కాబట్టి అటువంటి అలాగే రావటం, దాని వల్లనే మనకి మనం ఏమంటున్నాం, మనం ఇది అహం బ్రహ్మాస్మి, అసలు నేను ఎలా అయ్యానండి, అసలు విషయానికి మనం వస్తున్నాం ఇప్పుడు. ఎందువల్ల అంటే అవిద్య చేత నువ్వు బ్రహ్మాని అవిద్య చేత ఆ బ్రహ్మ కప్పుబడి ఉన్నాడు, అవచ్ఛిన్నమై ఉన్నాడు. అవచ్ఛిన్నం అనే పదం కూడా చాలా ముఖ్యం మనకి. ఎందుకంటే వేదాంత పరిభాషలో అవచ్ఛిన్నము అంటే అన్ని వైపులా మూసివేసిబడి ఉన్నది, లిమిట్ అయిపోయి ఉన్నది. ఏదైతే ఉన్నదో అది అవచ్ఛిన్నం, అది అవచ్ఛిన్నమై ఉన్నది. అది దాని యొక్క నీ యొక్క నిజ స్వరూపంని గురుదేవుడి యొక్క అనుగ్రహంతోటి వారు చేసిన వారిని చెప్పినట్లుగా నడిచి వారు వారి యొక్క ప్రార్థనని వారి యొక్క బోధని మళ్లీ మళ్లీ మననం చేయటం వలన, శ్రవణ మనన చేయటం వలన నిధిధ్యాసనము వెళ్తున్నావు. అక్కడ నిధిధ్యాసనలో ఏమిటది, అక్కడ నీ యొక్క బ్రహ్మ లేదు, బ్రహ్మ బ్రహ్మ నాస్తి అని ఏదైతే దుప్పటి మూసివే మన భాషలో మాట్లాడుకుంటున్నాం మనం, ఇలాంటి దుప్పట్లు అని అవచ్ఛిన్నం అనే పదాన్ని వాడతారు వారు. అవచ్ఛిన్న అని అంటే అంటే లిమిట్ అయిపోయినది, మూసివేయి పడి ఉన్నది ఏదైతే ఉన్నదో దానిని నిర్వచ్ఛిన్నం చేస్తారు. అంటే అటువంటి లిమిటేషన్ లేకుండా చేయడం, అది నువ్వై ఉన్నావు అని చెప్పడం ఏమైతే ఉన్నదో అది. కాబట్టి ఈ వృత్తి అనే దానికి అంత విచారణ ఉంది. ఓకే, చిదాభాసుడు అన్నారు మరి, చిదాభాసుడు ఈ వృత్తిలోనే చిదాభాసుడు, చిదా చిత్ ఆభాస అంటే చిదాభాసుడు చిత్తే. చిదాభాసుడు బ్రహ్మ యొక్క మూడు లక్షణాలు, స్వరూప లక్షణాలు ఏమిటి, అస్థి సత్ చిత్ ఆనందము, సత్ చిత్ ఆనందము, అస్థి ప్రియం భాతి. ఇవి స్వరూప లక్షణము. ఆయన స్వరూపం అంటే ఇంకొక మనకి రాంగ్ అండర్స్టాండింగ్, స్వరూపం అంటే ఇలాగా బాగా ఎలా ఉందో స్వరూపం అని అలా అనుకోవడం. అది భాస్కర్ రాజు గారు అంటే స్వరూపం అది, రామకృష్ణ గారు అంటే స్వరూపం అది అని ఇది కానే కాదు. స్వరూప లక్షణం అంటే తన యొక్క లక్షణం అని చెప్తున్నారు అన్నమాట. ఏది, యత్ పరం సకలవాది గోచరం గోచరం విమలబోధ చక్షుస శుద్ధ ఘన పరాది వస్తు బ్రహ్మతత్వమసి. అది ఏది, అది ఘనస్వరూపమై ఉన్నది, దానికి ఒక రూపం ఏమీ లేదు. బ్రహ్మ అంటే ఇలాంటి రూపం, ఇలాంటి రూపం అనే ఏమీ లేదు. దానికి రూపం ఏమిటి, ఇది సత్ చిత్ ఆనందము. కాబట్టి అటువంటి ఆ మనస్సుని మన వేదాంతములో అలా అర్థములాగా పోల్చారు. అది ఆ చిత్తు యొక్క ప్రతిబింబము అద్దం మీద పడటం వలన అది చిత్ ఆభాస. సూర్యుడి యొక్క ప్రతిబింబము అద్దములో పడినప్పుడు సూర్యాభాస, సూర్యుడు లాగా కనిపించడం, లైక్ ది సన్, బట్ ఈజ్ నాట్ ఎ సన్ అట్ ఆల్, ఈజ్ నాట్ సన్. సన్ లైక్ ఇంప్రెషన్, ప్రతిబింబము ఇంప్రెషన్. అది అందువల్ల దాన్ని ఎవరో చిదాభాస అన్నారు. చిదాభాస నుంచి వృత్తి చైతన్యము, మళ్ళీ ఆ చిదాభాసుడి దగ్గర ఆ రిఫ్లెక్టెడ్ చైతన్యం ఎక్కడైతే ఉన్నదో అది వృత్తి చైతన్యం. బయటికి వచ్చినప్పుడు ఆ చైతన్యం ఉండటం వల్లనే అది గ్రహిస్తుంది. వృత్తి ఒక్కటే ఉంటే అది గ్రహించలేదు, వృత్తి ఒక్కటే ఉంటే గ్రహించలేదు. అక్కడ ఘటముకెళ్ళి ఘటము కూడా చైతన్య స్వరూపమే, ఘటము కూడా బ్రహ్మస్వరూపమే. ఎవరైనా ఘటము చైతన్య స్వరూపం ఎలా అయిందండి అనే ప్రశ్న, అవునా కదా? ఘటము బ్రహ్మ ఎలా అయ్యండి, ఘటము కూడా బ్రహ్మ అంటే అసలు ఈ ప్రపంచంలో ఉన్నదే బ్రహ్మ అని చెప్తా ఉంటప్పుడు, నువ్వు యూ టేక్ ఎనీథింగ్ ఎనీ ఆబ్జెక్ట్ ఇన్ దిస్ వరల్డ్ దట్ ఈస్ బ్రహ్మన్. కాబట్టి ఎందువల్ల ఘటము బ్రహ్మ అని ఎందుకన్నారు నిన్ను, నువ్వు ఎలా చెప్తున్నావు అంటే బ్రహ్మ యొక్క స్వరూప లక్షణం ఏమైతుందో ఆ లక్షణం అక్కడ పట్టింది, కానీ ఘటమునకు పట్టింది. ఏమిటి ఆ స్వరూప లక్షణం అంటే సత్, ఘటము ఉన్నది అంటున్నా మనమే అంటున్నాం అండి, మన వేరేవరో అంటలేదు, ఘటము ఉన్నది అంటున్నాం. అక్కడ ది పాట్ ఈజ్ ఎగ్జిస్టింగ్ అంటున్నావు, ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఎలోన్ బ్రహ్మన్, అది ఉండటం, అక్కడ ఉండటమే బ్రహ్మ. ఆ సో ఇట్ హాస్ గాట్ ఈస్ ఓన్ చైతన్యం, బ్రహ్మ ఉంటే చైతన్యం ఉండాల్సిందే. ఆ చైతన్య రూపాన్ని పొందటం, ఆ రూపాన్ని పొందటం వలన అది వృత్తి అన్నారు. సా పరిణామం, ఆ పరిణామాన్ని పొందటం వల్ల అది మనకి నాకు తెలియబడుతుంది. ఎందుకంటే అటువంటి ఉంది నా చక్షు ద్వారా, ఇది చక్షు గోళకములే. అందువల్ల దాన్ని ఎవరు అంతరింద్రియములు, ఏమి ఇంద్రియములు కావు, ఏమి ఇంద్రియములు కాదు. ఎప్పుడు మనం డౌట్ పడదు ఏంటది అంతరింద్రియములు అన్నారు. ఈ ఇంద్రియములు ఈ గోళకములు ఒకటే కాబట్టి మనం తెలుసుకోవాల్సిన అంతరింద్రియము, అంతరింద్రియము యొక్క చైతన్యము వల్లనే అది అది ఇది కూడా అది రిఫ్లెక్టెడ్ చైతన్యమే. ఇట్స్ నాట్ ది ఒరిజినల్ చైతన్యం, అది చిదాభాస అన్నారు. అంటే రిఫ్లెక్టెడ్ చైతన్యం, చిత్ రిఫ్లెక్టెడ్ చిత్ స్వరూపము. అటువంటి దానిని తెలియటం ఏదైతే ఉన్నదో అది. ఇప్పుడు బాహ్యానాలంబనం వృత్తి రేషో ఉపరతి ఉత్తమ, ఉత్తమమైన ఉపరతి అని మళ్ళీ వద్దాం. బాహ్య అనాలంబనం అంటే ఏంటండి? ఇప్పుడు చెప్తున్నారు బాహ్యము యొక్క ఆలంబన చేతనే మనం పడిపోతున్నాం, చ్యుతులమైపోతున్నాం. ఆలంబనం అంటే ఏమిటండి? ఇలా ఇప్పుడు మనకి మళ్ళీ కూడా ఉండదు, ఆకర్షింపబడటం, దాన్ని సపోర్ట్ ఆలంబనగా చేసుకుని మళ్ళీ పాదు ఇలా పైకి పైకి వెళ్ళిపోతుంది. అది దానికి ఆలంబన ఏమిటి? ఆ కర్రో ఏదో ఒకటి, ఏదో ఆలంబన లేకపోతే నీకు అసలు నీకు ఆ వృత్తులు పని చేయవు. బాహ్యము యొక్క ఆలంబన వద్దు, ఆలంబన నీ యొక్క నిజస్వరూపాన్ని గురించి ఆలంబన చేయి. బాహ్య అనాలంబనం, ఆలంబన లేకుండా ఉండటం ఏదైతే ఉంది, ఇది చాలా ముఖ్యమండి. మనం రోజు దినచర్యలో అనేక విధములుగా దీన్ని చూస్తాం. బాహ్యానాలంబనం, ఇద్దరు ముగ్గురు లేడీస్ కలిసారనుకోండి, ఎమ్మటే విషయము గురించి అంటే నాలెడ్జ్ అది అన్ను విన్నా వాళ్ళకి ఒకళ్ళు మొదలెడతారండి, ఒకళ్ళే మొదలెడతారు. అంతమందిలో ఒక 10 మందిలో ఈ ఇది జార్జ్ లూకాస్ లో ఈ రోజు అయ్యా వినండి అది మరి అంటే నా విచారణలో బాబుజీ చెప్పారండి మీకు. ఇది చాలా ఆశ్చర్యం, బాబుజీకి తెలిసినంత ఈ చేపల విషయాలు ఎవరికి తెలియదు. ఆయనకు అన్ని ఎవరైనా చేపల విషయాలు తీసుకొస్తే ఆయనకి తెలిసినంత వారికి ఇంకెవరికి తెలియదు, అన్ని విధాలుగా చెప్పేవారు. ఆశ్చర్యం, అక్కడ తెలిసిన వాడికి నేనేదో పెద్దవాడిని, నేను చేపల చదువులు చేస్తున్నాను అనుకున్న వాడికి అది అది కరెక్ట్ కాబట్టి వారికి తెలియని విషయం ఏమిటంటుంది. అలాగా ఇప్పుడు అనేక మంది ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు పడుకునే ఒకటి కొంటే ఒకటి ఒక బంగారు హారం కొనేసుకుంటే ఒకటి ఫ్రీ అంటండి, లేకపోతే 10% డిస్కౌంట్ అంట, నీకు తెలుసా అంటూ ఉంటారు. తర్వాత మళ్ళీ మేకింగ్ ఛార్జెస్ కూడా లేవంట, ఒక 4 రోజులేనంట ఇది అని. దిస్ ఈజ్ బాహ్యానాలంబనం. అటువంటి స్థితికి వెళ్ళకూడదు మనం అసలు. అది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇద్దరు మగవారు కూర్చున్నారండి రచ్చబండ మీద కూర్చుని ఉన్నారు, రచ్చ దానికి వస్తారు రచ్చబండ మీద కూర్చుని ఒకడు ఈరోజు చేశారంటండి ఇది తెలుగుదేశం పార్టీ నీకు తెలుసా అన్న అంట, ఫినిష్ అయిపోయింది. అన్ని రాజకీయ పార్టీలు ఒక 3-4 గంటలు వాళ్ళు డిస్కషన్. ఆ పార్టీ ఎలాగా, ఈ పార్టీ ఇలాగా, అది వాడు ఎలాగా, వీడు ఆ దేశంలో వాడికి అంత మెజారిటీ ఉంది ఈ దేశంలో అని అనేక విధములుగా వస్తుంది. అది బాహ్య అనాలంబనం. ఆ ఆలంబనం మొదలైతేనే మది అది విడవదు నిన్నసలు, ఇంకా ముందుకు తీసుకెళ్తున్నది. మనం చేయట్లేదండి, ఎవర్ ట్రై టు గెట్ ది బాహ్య అనాలంబనం, ఆలంబన లేకుండా ఉండదు, సపోర్ట్ లేకుండా ఉండదు, ఆకర్షింపబడకుండా ఉండటం ఏదైతే ఉన్నదో అది. అనాలంబనం, బాహ్య వస్తువుల మీద అనాలంబనం, వృత్తి. ఇది ఎలా జరుగుతుంది? ఇది వృత్తుల వల్ల జరుగుతుందండి. ఇంతవరకు చెప్పుకున్నాం కదా, అదేమిటి? సా పరిణామో, ఆ పరిణామం అది ఏమిటది? ఆ రాజకీయ పార్టీలుగా పరిణమించిన ఆ థింకింగ్. వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్ళిపోయింది ఎవరికో తెలియదు. అండ్ ఎండ్లెస్లీ అది జరుగుతూనే ఉంటుంది. అదే మాయ అన్నారు. కాబట్టి బాహ్యానాలంబనం వృత్తి రేషోపరతి ఉత్తమమైన ఉపరతి అన్నారండి. తితీక్ష సహనం సర్వ దుఃఖానాం అప్రతి. అలాగే అయిపోతుంది. సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం తితీక్షా కర్చ్యతే. సహనం సర్వ దుఃఖానాం అన్నారండి. అన్ని దుఃఖములను, ఈ ద్వంద్వములు అనే దుఃఖములు ఏవైతే ఉన్నావో వాటన్నిటినీ సహించటం, దాన్ని ఓడ్చుకోవటం ఏదైతే ఉన్నదో దాని, ఏది శీతోష్ణ దుఃఖములు, నీకు చలి వణికిపోతుంది, నాకు ఏదో కంపెనీ కావాలంటే నీకు ఉండను, అసలు ఇదేం ప్రశ్న, నేను నా ఊరి వెళ్ళిపోతాను అని అనుకోవడం ఏదైతే ఉందో, అబ్బా ఇంత వేడిగా ఉంది, అసలు ఇక్కడ ఫ్యాన్ లేదు, ఒక ఏసీ లేదు, ఏమీ లేదు, ఇక్కడ ఉండలేను నేను అని వెళ్ళిపోవటం, ఏది సహనం సర్వ దుఃఖానాం అన్నారన్నమాట. అది షడ్ ఊర్ముల్ని జయించడం ఏమైతే ఉన్నదో, అది షడ్ ఊర్ములు అని అనేక సార్లు విన్నామండి. షడ్ ఊర్ములు అందరికీ తెలిసిందే, అయినా ఒకసారి మళ్ళీ చెప్పుకుందాం.
ఉమ్మి వేసినా కూడా తుడుచుకుని ఉండడం
అంటే అది సహనం.
అది సహనం అంటే అప్పుడు ఎవరో ఏదో అన్నారని ఇంకా అనుమానం వాక్యాలు ఏమి ఉండవు.
షడూర్ములు వచ్చినప్పటికీ కూడా షడూర్ములు ఊర్మయ అంటే ఏమిటి? ఊర్ములు, ఊర్మయ అంటే ప్లూరల్, సంస్కృతంలో ప్లూరల్ రామా ఊర్మయ ఊర్మి ఇక్కడ హరయ అన్నట్టు ఇకారాంగు కాబట్టి అలా ఊర్మి. ఊర్మి అంటే సముద్రంలోని అల, ఆ దానిని అలతో పోల్చారు. ఎంత క్షణభంగురం అండి, అలా ఎంతసేపు ఉంటుంది, ఇలా వస్తుంది ఇలా మాయమైపోతుంది, ఇలా వస్తుంది ఇలా మాయమైపోతుంది. అది ఆ షడ్ఊర్ములు అన్నారు వాటిని. శోకమోహో జరాముత్తు శుద్ధి పాక అని ఆరు షడ్ఊర్ములు. ఆ వాటిని తితీక్ష అన్నారు, దాన్ని సహించడం వితౌట్ ప్రతీకారంగా. ఎవరు మన కృష్ణ, బచ్చు కృష్ణ 1972 నన్ను అలా అన్నాడా, ఏకాదశి రోజున అది 7 గంటలు అని ఇప్పుడు దాకా జ్ఞాపకం చేయబడటం ఏదైతే ఉందో అది అతిదీక్ష. నాది సహనం లేదు మాట. అలాగెప్పుడో ఏదో జరిగిన దాన్ని కూడా అది అది ఉట్టంకిస్తూనే ఉంటారు. నువ్వు అలాగే ఆ రోజున చేసావు కదా అదే అని. అటువంటిది లేకుండా ఉండటం ఏదైతే ఉన్నదో దాన్ని సహనం సర్వ దుఃఖాన అప్రతీకారం, ప్రతీకారం లేకుండా. నువ్వు నా మాట అంతా నేను చూస్తాను కదా నీ విషయం ఏమిటో అని. అంటే ప్రతీకారం, నేను ఎప్పటికప్పుడు నీ ప్రతీకారం తీర్చుకుంటాను దానికి. నువ్వు ఏంటే ఒక మాట అన్నావు, నేను 10 మాటలు నేను తక్కువ చేసేస్తాను అని అంటావు. అది తితీక్ష, అది కూడా మంచిది. వాళ్ళకి అటువంటి అపకారం చేయకుండా ఉండటం అయితే, ఎవరైనా మనని ఒక మాట అన్నప్పటికీ కూడా అటువంటి ఇది కూడా చాలా ముఖ్యం. మన ప్రతిరోజు
ఉపకారికి ఉపకారం చేయటం గొప్ప కాదు, అపకారికి ఉపకారం నెప్ప మెన్నక చేయువాడు, నెప్ప మెన్నక చేయువాడు ధన్యుడు.
శ్రద్ధ ఇప్పుడు చాలా ముఖ్యం అండి. అంటే ఇది
శ్రద్ధ,
శ్రద్ధ. ఇంతవరకు మనం మళ్ళీ అంటే మర్చిపోకుండా నిత్యానిత్య వస్తువు ఏకము ఇహాముత్ర ఫలభోగ విరాగము సమాధి సక్క సంపదలో ఉన్నామండి. అందులో ఒక 5వ దానికి వచ్చేసాం, 5వది
శ్రద్ధ
పంచమ వివరణం. ఇది శాస్త్రస్య గురువాక్యస్య సత్య బుద్ధ్యావధారణం శ్రద్ధా కర్తతే తద్విజయా ఉపలభ్యతే అన్నారండి. అది శ్రద్ధ ఎక్కడి నుంచి ఉంది? సత్పురుషుల చేతనే ఇది లభిస్తుంది అన్నారు. శ్రద్ధ సత్పురుషులను ఎప్పుడైతే నువ్వు ఆశ్రయిస్తావో వారి దగ్గర నుంచే నీకు శ్రద్ధ వస్తుంది. ఏది శాస్త్రం శ్రద్ధ నీకు కావాలంటే నీకు వచ్చేస్తుందండి. శాస్త్రం అక్కడే ఉంది, నువ్వు అక్కడే ఉన్నావు, ఏం రాదు.
సహవాసంతో కూడా శ్రద్ధ వస్తుంది.
చెడు సహవాసనం లేకుండా ఉండదు.
అంటే
శ్రద్ధ సద్వస్తువుని ఎవరైతే సద్వస్తువులై ఉన్నారో, గురువుని ఆశ్రయించి ఉండటమే అది. అప్పుడు నీకు శ్రద్ధ శాస్త్రస్య గురువాక్యస్య. సద్గురుదేవులు ఏమైతే మనకి బోధ చేస్తున్నారో వాటిని వాటి యందు నమ్మకం కలుగుతూ ఉండటం. నువ్వు నమ్ముతావా, నువ్వు నమ్ముతావా అనేవాడు మొన్న నిన్నగాక మొన్న అనుకుంటా మొన్న మాతాజీ వారు ఒక కథ చెప్పారు 11 గంటలకి. వాడు ఎంతో గురువు గారి దగ్గరికి వెళ్ళి అయ్యో ఆయన వారికి పాయసం అంతా ఇష్టం అని
అంటే
వారు వచ్చేవారు. ఇవన్నీ చాలా కాలం కొన్ని రోజులు జరిగేది పైన వారి సమక్షంలో శ్రీ గురుదేవుడు కూర్చునేవారు. అందరు మేము అందరం ఇలా కూర్చునేవాళ్ళం. అందరు వచ్చేవారు శారదకి గారు ముందే వచ్చేవారు. ఆవిడ పరిగెత్తుకుంటా ఒకరికొకరు చెప్పుకుని వచ్చేవాళ్ళం. ఎప్పుడు ఎప్పుడు అవుతున్నాయి, ఇది ఏం బోర్డు మీద ఏం రాసేది ఏం లేదు, ఎప్పుడు అవుతుందో ఏంటో కూడా రాసేయలేదు. ఒకరికొకరు ఆ పరుగుల శబ్దం ఎప్పటికీ వచ్చేసేవాడు అందరు. కాబట్టి అటువంటిది అప్పుడు అడిగేవారు వారు, స్వామి నువ్వు నమ్ముతావా, నువ్వు నమ్ముతావా, నువ్వు నమ్ముతావా అని. అది అప్పుడు మన డాక్టర్ ఇది వెంకట ప్రసాద్ గారు కూడా ఉండేవారు, అక్కడ తారక బ్రహ్మ గారు ఉండేవారు, విజయేశ్వరానంద అందరూ
ఉండేవారు.
ఎవరు లేదు,
సమాధిలో ఉండి పలిగా ఆయన సమర్థరామదాస స్వామి కళ్యాణ్ వచ్చి అయ్యో గురుదేవా నేను లేకుండా సమాధిలో వెళ్ళిపోయారు అని. అప్పుడు సమాధిలోంచి పలికారు ఆయన సమర్థరామదాస స్వామి. అప్పుడు అందరినీ అడిగారు, బాంబే కృష్ణారావు అని గట్టిగా అడిగారు. బాంబే కృష్ణారావు కూడా అన్నారు అందరిని, నువ్వు నమ్ముతావా నిజంగా సమాధిలో, సమాధి అయిపోయిన తర్వాత భక్తుడు అంత ఆవేదన చెందుతున్నప్పుడు సమాధిలోంచి మరి ఆయన పలికారు కదా సమర్థరామదాస స్వామి, మీరు అందరూ నమ్ముతున్నారా? ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే స్వామివారు సమాధి తీసుకున్నారు. స్వామివారు తర్వాత కొద్ది రోజుల్లోనే అంటే మనకి ఎంత ఆదర్శంగా అంటే వారు ఉన్నారు, మనకి పలుకుతున్నారు. అందుకనే ఇప్పటికీ పలుకుతున్నారు మనందరికీ కూడా. ఉన్నది అనేది అది ఒక్కటే రత్మావన్నీ, ఇవన్నీ వైపు మాట్లాడుకుంటున్నాం కదా కనిపిస్తున్నాయి అంతే తప్ప ఆడించేవాడు వాడే, ఆడేవాడు ఆడించేవాడు. శ్రద్ధ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం.
సమాధి షట్కములో ఆరోది ఏదంటే సమాధానము స్థాపనం బుద్ధే శుద్ధే బ్రహ్మణి సర్వదా తత్ సమాధానం ఇచ్చితే నతు చిత్తస్య లాలనం. ఆ చిత్తస్య లాలనం చాలా ముఖ్యమండి. అది లేకపోతే అది ఉంటే నీకు సమాధానం దొరకదు. తెలుగులో కూడా మనం సమాధానం అనే పదం ఎప్పుడు సమాధానం పడాలి అనుకుంటాం. అంటే పెద్దలు ఏదో చెప్పారు, అందరూ వచ్చి కూర్చున్నారు అని అందా విన్న తర్వాత వాడు అంతవరకు ఏదో అది చేద్దాం ఇది చేద్దాం అనుకునేవాడు, అలాగే లేండి అలాగే చేద్దాం అని దానిని సమాధాన పడటం అంటారు. అలా సమాధాన పడటం అంటే
విషయం తెలియకముందు ఒకలాగా ఉంటుంది, విషయం తెలియకముందు ఒకలాగా ఉంటుంది. విషయం గురించి వివరించి చెప్పిన తర్వాత వెంటనే నేను సమాధాన పడ్డాను అని అనుభవం. అది
బుద్ధిని ఆ బ్రహ్మ వస్తువు మీద నిరంతరం ఉంచడం ఏదైతే ఉన్నదో అది సమాధానం అని ఉంచాడు. నాకు చిత్తస్య లాలనం, చిత్తం అంటే ఏమిటి మనస్సు, లాలనం లాలనం అంటే ఇప్పుడు మనకి దానికి ఇంకా మన చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడు ఒకటే ఏడుస్తున్నాడు, ఏడుస్తా అంటే ఏడవకరాయన కొద్దిసేపు తర్వాత నీకు చాక్లెట్ ఇస్తాను కదా, చాక్లెట్ ఇస్తాను కదా అంటే ఆరే తర్వాత నీకు అది రెడ్ కార్ కావాలా, ఆ మిషన్ తో అలా పరిగెత్తే అది ఇస్తాను కదా, నేను ఈరోజు తీసుకొస్తాను కదా బజార్ నుంచి అని ఏదైతే ఉన్నదో అది చిత్తస్య లాలనం. అది అంటే దాని మనస్సు ఈ రోజు నాకు పాయసం తినాలనిపించింది ఇంకంతే, దాన్ని నేను ఎలాగోలాగా తినాల్సిందే అది
కోరిక కలిగేసరికి దాన్ని పొందకూడదు.
పొందకూడటం ఏదైతే ఉండదు అది అలా అలా కాకుండా సర్వదా బుద్ధే శుద్ధే బ్రహ్మని సర్వదా ఆస్థాపనం, స్థాపనం కూడా ఆస్థాపనం అన్నారు. అంటే లస్సగా స్థాపించటం, లస్సగా బ్రహ్మ విషయమునందే ఉండటం ఏమైతే ఉన్నదో అది సమాధానం. కాబట్టి ఇది ఈ షట్ సమాధి షట్క సంపద ఈ సంపద అన్నారు. అంటే ఇది దీన్ని మనం సంపాదించుకోవాలి. We don't try to become, to get, 100 kg gold is with me. E sampada gaadu. Naaku 500 ekaralu undandi sampada. Aa sampada gaadu. Etuvanti sampada? Samadamaadi satta sampada. Adi idi. Adani malli malli manam vicharana cheyalandi. Ee roju innam vallesam baane undi dilipesam vellipoyam. Dani valla upayogam ledu. We should practice this in our daily life. ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి పూట దీనిని ప్రతి అంశాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ప్రాక్టీస్ చేస్తేనే గాని మనకి ఈ ఈ శిబిరములో కూర్చుని అర్హత లేదు. వీఆర్ నాట్ క్వాలిఫైడ్. బ్రహ్మం గారు అంతేనా క్వాలిఫైడ్? వీఆర్ నాట్ క్వాలిఫైడ్, అన్క్వాలిఫైడ్. స్వామి గారు అనుగ్రహంతో కూర్చో కూర్చో అంటున్నారు. బట్ రియల్లీ వీఆర్ నాట్ క్వాలిఫైడ్. ఎవరు సురేశ్వరాచార్య వారి యొక్క స్థితిలో అన్క్వాలిఫైడ్ గెట్అవుట్ అంటారు వచ్చి. బట్ వారి యొక్క ఎంతో మనం వదిలేస్తే వీళ్ళు ఏమైపోతారు, ఇంకా ఎంత దిగజారిపోతారు అని ఏదో ఒకటి కొద్దిగా ఏదో ఒకటి మంచి విషయాలు చెప్తూ ఉంటారు కదా. వింటూ ఉంటే వింటూ ఉంటే ఒక రోజుకైనా వాళ్ళకి వాళ్ళలో అర్హత రాకుండా పోతుందా అనేది అది ముమ్ముక్షత్వం చివరిలో. ఇది నాలుగవది నిత్యానిత్య వస్తు వివేకము ఇహా పరపూర్ణ విరాగము సమాధి సంక సంపద అది తర్వాత ఏమిటది అహంకారాది దేహాంతాన్ విషయాన్ అజ్ఞాన కల్పితాన్ స్వస్వరూపే స్వస్వరూపేణ బోధితం ముముక్షుత్వం ఇచ్చుచ్యతే. ఇది అహంకారాది దేహాంతాన్ అహంకారం నేను నేను అనేది ఈ దేహము అంతముగా కలిగినది ఏదైతే ఉన్నదో ఏవైతే భోగాలాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నిరాకరణ చేసి స్వస్వరూపావబోధనం అని నేను నేను ఎవరినో నేను తెలుసుకోవాలి అని ఏదైతే ఉన్నదో ఆ కోరిక ఆ డిజైర్ అది ఒక్కటే ముముక్షుత్వం. అది ముముక్షుత్వం అటువంటి డిజైర్ కావాలి. నాకు ముందు మరొకటి చెప్పుకున్నట్టు కూడా ధ్యానం చేస్తే నాకు ఉద్యోగం వస్తుందా, ధ్యానం చేస్తే నా మా అమ్మాయి పెళ్లి అవుతుందా, మా అమ్మాయికి సంబంధం కుదురుతుందా, ఇది ఇది కాదు. స్వస్వరూపావబోధనం మొత్తం అది స్వస్వరూపావబోధన అవబోధ కావాలి అనే కోరిక కలగటం. కోరికే కలుగుతానండి మనం దాన్ని ఏమి మనం ఏం గ్రహించలేదు. అది గ్రహించేస్తే సమాధి స్థితే. కాబట్టి అటువంటి కోరిక కలిగిన వాళ్ళే అర్హత సంపాదించారు. యూ హ్యావ్ ది క్వాలిఫైడ్ పీపుల్ డిసైపుల్స్ టు స్టే ఇన్ ది శిబిరం. కాబట్టి అటువంటిది స్వామివారు మనకి ఎంతో కొంత నీవు నువ్వు ఏది నువ్వు నమ్ము అన్నారండి. అంతగా నమ్మకం వల్లనే మనం అందరం ఉన్నాం కదండి చాలు అని బాబుజీ మనకి అభయం ఇచ్చారు. ఏమైనా ఎందుకు 25 ఏళ్ళు 30 ఏళ్ళు 35 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఇక్కడ మన అందరం ఉన్నాం ఎందుకంటే అది నమ్మకించే నమ్మకం వల్లే కదండి. గురు నన్ను కడతేరుస్తారు నాకేం భయం లేదు అని ఎవరు ఆశ్రమాన్ని ఆశ్రయించుకున్న చీవు కూడా మోక్షం లభిస్తుందని వారు భయంగా చెప్పారు, అనేక సార్లు చెప్పారు. కాబట్టి భయం లేదు కానీ ఇవన్నీ మనం తెలుసుకోవడానికి ఇటువంటి అర్హత కూడా ఉన్నాయి. మీరు నెమ్మదిగా మీరు ఎగబాకండి, పైకి ఎగబాకండి, అర్హతలన్నీ తెలుసుకోండి అని స్వామివారు మనకి ఉద్బోధించడం జరిగింది. అలాగా మనం వారి యొక్క వారిని ఇవి కూడా మనం సంపాది సంపదనంతా బాగా సంపాదించుకుని వారికి సంతోషం కలిగించాలని ఆశిస్తూ హరి ఓం.
ఓం సహనావవతు సహనౌ పునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.